ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಓಂ
16ವ ಅಧ್ಯಾಯಂ ವಕಟವ ಮಂತ್ರಂ ವಕಟವ ಶ್ಲೋಕ.
ಶ್ರೀ ಭಗವಾನುವಾಚ ಅಭಯಂ ಸತ್ವ ಸಂಶುದ್ಧಿ ಜ್ಞಾನಯೋಗ ವ್ಯವಸ್ಥಿತಿ ದಾನಂ ದಮಶ್ಚ ಯಜ್ಞಶ್ಚ ಸ್ವಾಧ್ಯಾಯಸ್ತಪ ಆರ್ಜವಂ.
ದೈವಾಸುರ ಸಂಪದ್ ವಿಭಾಗ ಯೋಗ. ದೈವ ಅಸುರ ಈ ರೆಂಡು ಪದಾಲು ಏಮಿಟಿ ಅಂತೇ ಮನಂ ತಿಳಿಸ್ಕೋವಾಲಿ. ದೈವ ಪ್ರಾಪ್ತಿನಿ ಪೊಂದಡಾನಿಕಿ ಮನಕು ಸಹಾಯ ಪಡೆಯಟಟುವಂಟಿ ಗುಣಾಲು ಏವೈತೆ ಉನ್ನಯೋ ಅವಿ ದೈವೀ ಸಂಪತ್ ಅಂತಾರೆ. ದೈವ ಗುಣಾಲು ಅಂತೇ ದೈವ ಪ್ರಾಪ್ತಿಕಿ, ದೈವ ಪ್ರಾಪ್ತಿ ಅಂತೇ ಮೋಕ್ಷ ಪ್ರಾಪ್ತಿ, ದೇವುಣ್ಣಿ ಪೊಂದಡಾನಿಕಿ ಕಾವಲಸಿನಟುವಂಟಿ ಗುಣಾಲು ಸಹಾಯ ಪಡೆಯಟಟುವಂಟಿ ಗುಣಾಲು ಏವೈತೆ ಉನ್ನಯೋ ಅವಿ ದೈವೀ ಸಂಪತ್ ಅನಿ ಪೇರು. ಅಸುರ ಅಂತೇ ಏಮಿಟಿ? ಆಸುರಿ, ಅಸುರ ಸಂಬಂಧಮೈನದಿ ಆಸುರಿ ಅನ ಅರ್ಥಂ. ಅಸುರ ಸಂಬಂಧಿ ಆಸುರಿ. ಅಸುರ ಅಂತೇ ಏಮಿಟಿ ಅಂತೇ ಅಸುಷು ರಮಂತೆ ಇತಿ ಅಸುರಃ. ಅಸು ಅಂತೇ ಇಂದ್ರಿಯಾಲು, ಇಂದ್ರಿಯ ವಿಷಯಾಲು. ಇಂದ್ರಿಯಾಲಕ ಏಮಿಟಂಡಿ ಪನಿ? ಇಂದ್ರಿಯ ವಿಷಯಾಲನ್ನು ಅನುಭವಿಸಡಮೇ ಕದಾ ಇಂದ್ರಿಯಾಲಕ್ಕೆ ಪನಿ. ಅಸುಷು ಇಂದ್ರಿಯ ವಿಷಯಮುಲ ಎಂದು ರಮಿಂಚಡಮೇ ಜೀವನ ಪರಮಾವಧಿಗಾ ಎವರಿಕು ಉಂಟುಂದೋ ವಾರಂದರೂ ಕೂಡ ಅಸುರುಲನಿ ಪೇರಂಡಿ. మనం ఏమనుకుంటామంటే అసురుడు అనగానే రాక్షసుడు, రాక్షసుడు అనగానే వాడికి పెద్ద కోరలు ఉంటాయి, అసహ్యం ఉంటాడు, చూడటానికి వికారంగా ఉంటారు అనుకుంటాం మనం. అవతారాలు వేరు. అట్లాగే కాకుండా అసురులు అంటే శాస్త్రం ప్రకారం మెటీరియలిస్టిక్ లైఫ్ మాత్రమే ప్రధానంగా భావించి జీవించే వాళ్ళు. అర్థకామాలే, ధర్మము వద్దు, మోక్షము వద్దు. ధర్మం ఎందుకండి? మనకేమన్నా అన్నం పెడుతుందా ఏమిటి ధర్మం అంటాడు. అబద్ధం పలకవద్దురా అంటే అబద్ధం మాట్లాడకపోతే ఎట్లండి జీవిస్తాం అంటాడు. అంటే అది నెసెసరీ ఈవిల్ అంటున్నారు. పైగా అది చెడు అని తెలుసు, చాలా అవసరమైనటువంటి చెడుట అది. నెసెసరీ ఈవిల్ అంటే ఏమిటి అర్థం? అబద్ధం చెప్పకపోతే బతకలేమండి అనే మాట ఎట్లొచ్చింది చెప్పండి? మీరే విన్నామా లేదా? చాలామంది అంటుంటే వింటున్నామా లేదా? అరే అబద్ధం చెప్పకపోతే బతకలేమండి అంటాడు. అంటే ఏమిటి? మాకు ధర్మం వద్దు అని అర్థం, అంతే కదా. కానీ ఏం కావాలి? ధనం కావాలి, భోగం కావాలి. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ అసురులేనండి. ఈ లెక్కన చూస్తే ఎంతమంది అసురులు ఉన్నారండి? ఇప్పుడు చాలామంది అసురులే ఉన్నారు. కనుక అటువంటి అసురులకి ధర్మము వద్దు, మోక్షము వద్దు, అర్థకామాలే మాకు కావాలి. ధనం సంపాదన, ఆ సంపాదించిన ధనాన్ని ఎట్లాగైనా అనుభవించవచ్చు, ఏ విధంగానైనా అనుభవించవచ్చు. న్యాయం ధర్మం అవసరం లేదు మాకు. మరి ఏం పుణ్యపాపాలు భయం ఉండదా? నీకు ధర్మం లేకపోతే పాపం వస్తుంది కదా అంటే అవన్నీ నేను నమ్మను అంటాడు. అప్పుడు అటువంటి వాళ్ళు అసురులు. వాళ్ళకి దైవ ప్రాప్తి ఉండదు. ఏ మనిషి అయినా సరే అధార్మికంగా జీవిస్తే దైవాన్ని పొందలేడు. దైవ అనుగ్రహాన్ని పొందలేడు. ఆ వ్యక్తికి దుఃఖమే తప్ప సుఖం అనేది ఉండదు. సుఖం ఉన్నట్లుగా కనపడుతున్నా కూడా వాడికి లోపల లోపల దుఃఖమే ఉంటుంది. అది మాత్రం పరమ సత్యం అండి. ఎలా అంటావా, అధర్మం ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇవ్వదు, ఇవ్వలేదు, ఇవ్వడానికి వీలు కాదు. ఇదండి పరమసత్యం. ధర్మం ఎప్పటికైనా జయిస్తుంది, ధర్మమే జయిస్తుంది, ధర్మం వలననే మనిషి దైవత్వాన్ని పొందుతాడు. ఇది పరమసత్యం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా పరమసత్యం ఇదే. అది తెలుసుకుంటే నీకు క్షేమం, తెలుసుకోకపోతే బాధపడతావు, దుఃఖపడతావు, నీ శరీర జీవితాన్ని దుర్భరం చేసుకుంటాం అని మనకు శాస్త్రం ఒక్కాణిస్తున్నది, మనము చూస్తున్నాం లోకంలో. కనుక మనిషి దైవప్రాప్తి పొందాలంటే అసుర గుణాలను ఉన్నవన్నీ వదిలిపెట్టి దైవీ గుణాలని పెంపొందించుకోవాలి. దైవ చింతన. ఎటువంటి దైవీ గుణాలంటే వరుసగా లిస్టు చెప్తున్నారు, 20 దైవీ గుణాలు, మొత్తం 26. మొదటి శ్లోకంలో 9 గుణాలు చెప్తున్నారు, 2వ శ్లోకంలో 11 గుణాలు చెప్తున్నారు, 3వ శ్లోకంలో 6 గుణాలు దైవీ గుణాలు. ఇప్పుడు ఎందుకు చదవాలి ఈ దైవీ గుణాలు అంటే, నీకు శాంతి సుఖము ఆనందంతో జీవించాలనుకుంటే ఈ దైవీ గుణాలను పెంచుకోవాలి. నాకు అశాంతి వద్దు, దుఃఖము వద్దు, బాధలు వద్దు అనుకుంటే అసుర గుణాలను వదిలిపెట్టాలి. అసుర గుణాలని గురించి 4వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ పోతున్నారు. ఈ గుణాలు ఉన్నవాడు అసురుడు అంటున్నారు. వాటి తెలుసుకొని ఒకవేళ నాలో ఎక్కడైనా ఉంటే వెంటనే కట్ చేయాలి, కత్తిరించాలి, కలుపు మొక్కల్ని తీసేసినట్లుగా అలా ప్రయత్నం చేయాలి ప్రతి వ్యక్తి. క్రిందటి వారం చెప్పాను, ఉత్తమ అధికారి, మధ్యమ అధికారి, మంద అధికారి. ఉత్తమ అధికారికి క్లాసులో చెప్పేటప్పుడే విషయం అర్థమైపోతుంది, ఎందుకంటే దైవీ సంపత్తు ఉండి ఉన్నది కనుక, కర్మయోగం చేసి ఉపాసన యోగం చేశాడు కనుక, గురువుగారు చెప్తున్నప్పుడే అత్యంతమైన భక్తి, శ్రద్ధ, సూక్ష్మబుద్ధి అన్నీ ఉన్నాయి, జ్ఞానం వచ్చేసింది. కానీ అందరూ అట్లా ఉండలేరు కదా. ఉత్తమ అధికారి అయితే అర్థం చేసుకుంటాడు, జీర్ణం చేసుకుంటాడు, జీవితంలో మార్పు తెచ్చుకుంటాడు, ఇంకా దుఃఖపడడు, నేను ఆత్మని, నాకేమిటి దుఃఖం అని తెలుసుకుంటాడు. మధ్యమ అధికారి ఏంటిటా, వింటాడు కానీ లోపలికి ఎక్కదు, విన్నదాన్ని జీవితంలోకి అనువదించుకోడు. నువ్వు ఆత్మ దుఃఖం లేదని చెప్తారు గురువుగారు, ఇక్కడ చెప్పులు వేసుకోగానే దుఃఖం దుఃఖం అని చెప్తుంటాం. అంటే ఏమిటి, మధ్యమ అధికారులకి వింటారే కానీ లోపలికి ఎక్కదు, ఎక్కినా కూడా దాన్ని జీవితంలోకి మలుచుకోరు, ఇట్లా ఉంటారు. వాళ్ళకేం చెప్పాం, సాధన నిధిధ్యాసనం, మనన నిధిధ్యాసనం అని చెప్పాం. మళ్ళీ నిధి చక్కగా మనన నిధిధ్యాసనాలు చేస్తే అతను ఉత్తమ అధికారి అవుతాడు. అప్పుడు చెప్పినది, ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చదివి, మళ్ళీ విన్నా గురుముఖంగా, మళ్ళీ సీడి విన్నా, అప్పుడు పనిచేస్తుంది వాళ్ళకి, మొదటిసారి పనిచేయదు. 3వ రకం ఏం చెప్పాను, అధమ అధికారి, మంద అధికారికి వినేటప్పుడు ఎక్కదు, లోపలికి ఎక్కనప్పుడు ఇంకేం జీర్ణం చేసుకుంటాడు, ఏం అన్వయించుకుంటాడు జీవితంలోకి. కనుక మంద అధికారికి వాళ్ళకి దైవీ సంపత్తి చాలా అవసరం. వాడు శ్రవణం చేశావు కానీ మనను నిధిధ్యాసన చెప్పినా జరగవు. ఎంత చెప్పినా అహం బ్రహ్మాస్మి అనుకోరా అంటే, సోహం బ్రహ్మ అనుకోమంటే, లేదు లేదు నేను భార్యని భర్తని ఫలానా ఆయనకి ఫలానా ఆవిడకి అంటాడు. ఇంతకాలం క్లాసులో చెప్పిందంతా విని, రామాయణం అంతా విని, రాముల వారికి సీత ఏమవుతుందన్నట్ట, రామాయణం అంతా విని, వారం రోజులు సప్తాహం అండి, అన్ని సప్తాహాలే కదా చేస్తారు, భాగవత సప్తాహం 7 రోజులు చేస్తారు, అంతా అయిన తర్వాత 7వ రోజు అడుగుతున్నట్ట ఆవిడ, అనే రే రాముడు వారికి సీత ఏమవుతుంది అన్నట్ట. అంటే 7 రోజులు ఏమిన్నావురా అంటే, ఏమో ఆ దేవుడికే తెలియాలి. అట్లాగే మనం కూడా శాస్త్రం వినేటప్పుడు గురువుగారు ఏం చెప్తున్నాడు, నువ్వు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి, నీకు మరణం లేదు, నీకు సంబంధించిన వాళ్ళకు కూడా నిజంగా మరణం లేదు, వాళ్ళు ఎప్పుడూ నశించరు, నువ్వు ఆ శరీరం మనస్సుని నువ్వు అనుకోవద్దు, నువ్వు అనేది ఆత్మస్వరూపం, సత్తు చిత్త అనేది నీ స్వరూపం, నీది కాని దానిని నువ్వు అనుకుంటున్నావు, అందువలనే నీకు దుఃఖం. శాస్త్రం చెప్తుంది ఈ శరీరం మనస్సు నువ్వు అనుకోవద్దు అంటున్నది. మనం ఏం చేస్తున్నాం, గురుగారు చెప్పేటప్పుడు తలాడిస్తాం, బాగుంది బాగా చెప్తారు, అప్ప మీరేనండి బాగా చెప్పేది అంటారు. పైగా పొగడతలు, గురువుగారికి చాలా టైటిల్స్ బిరుదులు ఇచ్చి, కానీ జీవితంలోకి అన్వయించుకునేటప్పటికీ కష్టం వచ్చినప్పుడు, శరీరానికి సంబంధించినటువంటి బాధలు వచ్చినప్పుడు, శరీరానికి మన శరీరానికి వస్తాయి, మనకు సంబంధించిన వాళ్ళకి వస్తాయి, ఇవన్నీ వచ్చినప్పుడు తల మునకలైపోతాం, కకావికలైపోతాం. కకావికలు అంటే తెలుసు కదా, ఇక్కడ ఏం చెప్పామా, నోట్సా, భగవద్గీతవా, నా జాయతే మ్రియతే వా, కదాచిత్ క్యాంపులో చెప్పినవి, క్లాసులో చెప్పినవి అన్నీ ఉఫ్ కాకి, కాకి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి. పైగా చెప్పుకోవడం మాత్రం, నేను 5 సంవత్సరాల నుంచి స్వామిని గారి దగ్గరికి వెళుతున్నాను, 7 సంవత్సరాలు, మిమ్మల్ని ఎవరిని అంటలే నేను, మామూలుగా జనం చెప్పుకుంటా, నేను 7 సంవత్సరాల నుంచి వెళుతున్నాను, 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా ఆత్మవిద్య వలన వచ్చినటువంటి ప్రయోజనం నీకు కలిగిందా లేదా, అది ముఖ్యం. ఎందుకు చదువుతున్నాం మనం, ఎటువంటి కష్ట సమయమైనా దుఃఖ సమయమైనా కూడా అది నన్ను ఏమీ చెయ్యలేదు, నన్ను అంటదు, నాకు సంబంధం లేదు అది. ఎందుకంటే శరీరము నేను కాదు, మనస్సు నేను కాదు, ఇది నేను కానప్పుడు దీనికి సంబంధించిన వ్యాధి జర మరణ ఇవన్నీ నావి ఎట్లవుతాయి. కనుక ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, మనస్సు సంబంధించినవి అని చెప్పి తెలుసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే యోగ్యత రాలే ఇంకా. ఎందుకు రాలే అంటే కర్మయోగం ఉపాసన యోగం బాగా చెయ్యలే. ఎందుకు చెయ్యలే అంటే దైవీ సంపత్తు సఫీషియంట్గా సరిపోయినంత లేదు, లోడ్ తక్కువగా ఉంది, బండి నడవడంలే, వెనక్కి లాగుతున్నది, అజ్ఞానంలోకి సంసారంలోకి లాగుతున్నది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇంకా నిద్ర ఉండదు, ఆహారం తీసుకోడు మనిషి, అది అనాత్మలో జరిగినటువంటి ఒక విషయాన్ని సత్యంగా భావించి అదే సత్యంగా భావించి అనుకోవడంలో ఎంత భ్రమలో ఉన్నాడు మనిషి. లేకపోతే ఈ ప్రపంచం అంతా ఎట్లా జరుగుతుందండి, మాయ అంత పవర్ఫుల్. లేకపోతే ఈ జగన్ నాటకం అంతా జరుగుతుందా, అందరూ నాటకంలో చేరేవాళ్లే కానీ నాటకాన్ని చూసేవాడేవాడు జ్ఞాని తప్ప. జ్ఞాని మాత్రమే ఈ జగత్తంతా కూడా నాటకంగా చూస్తాడు, తన శరీరాన్ని, తన శరీరానికి సంబంధించిన వాళ్ళని అన్నీ కూడా ఇది ఒక నాటకం అని చూసేవాడే నిజమైన జ్ఞాని. నాటకంలో పడకూడదు, నాటకాన్ని చూసేవాడిగా ఉండాలి, ఆమె సాక్షి అట్లా ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనకి దైవీ గుణాలు లోపించినాయి. ఎవరెవరికైతే ఇలా సాక్షిగా చూడలేకపోతారో, శాస్త్రం విన్న వాళ్ళ సంగతి అండి, వినని వాళ్ళకి ఏమీ తెలియదు. విన్నవాళ్ళకి ఇది తెలియకపోవడానికి కారణం ఈ దైవీ సంపత్తులు లేకపోవడం. కనుక ఇప్పుడు ఏం చేయాలి, మన శాస్త్రం వింటున్నాం, దీన్ని మన జీవితంలోకి ఎట్లా అన్వయించుకోవాలి, దుఃఖం లేని స్థితి ఎట్లా ఉండాలి. జనక మహారాజుకు వచ్చి చెప్తున్నారట, ఈయన ఏమిటి, యాజ్ఞవల్కుల వారికి జనక మహారాజు అంటే ఇంత ప్రేమ ఏమిటి, ఈయన కొంచెం పక్షపాతి అనుకున్నారట. అప్పుడు యాజ్ఞవల్కుల వారి శిష్యులందరికీ, మిగతా శిష్యులందరికీ ఒక పాఠం నేర్పాలని చెప్పి ఆయన కల్పన చేశారు. జనక మిథిలా నగరం అంతా తగలబడిపోతున్నది అని ఎవరో వచ్చి వార్త చెప్పారట, మిథిలా నగరం అంతా తగలబడిపోతుంది జనక మహారాజా అన్నారట. ఆయన ఏమన్నారు, జనక మహారాజు పరిగెత్తారా, పరిగెత్తలే, మిథిలా నగరం తగలబడితే నాకేమిటి, నన్నేది దహించదన్నాడు ఆయన ఒక్క మాట అని కూర్చున్నాడు. అట్లాగే ఈ యొక్క బ్రాహ్మణులందరూ కూర్చున్నారు చూసే, వాళ్ళకి ఏముండదు, పైన ఒక కండువ, కింద ఒక దోవతి, ఇవి ఉన్న వాళ్ళే పరిగెత్తుకుంటూ పోయినారు, ఏమైపోతాయో ఏమైపోతాయో అని. ఏమీ లేదు వాళ్ళకి, ఆస్తులు పాస్తులు లేవు, అయినా పరిగెత్తుకుంటూ పోయినారు. అంటే అక్కడికి పోయి చూస్తే ఏమీ లేవు, మంటలు లేవు, ఏమీ లేవు. అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఆహా, జనక మహారాజు ఇంత రాజ్యం ఉండి ఇన్ని భోగాలుండి ఇంత పొజిషన్స్ ఉన్న ఈయన కదలకుండా కూర్చున్నాడు, ఎంత వైరాగ్యం ఈయనకి, మనకు ఏమీ లేవు, అన్నీ వదిలిపెట్టుకున్నాము, ఇట్లాంటి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళామే ఉన్నటువంటి రెండు మూడు వస్తువులని రక్షించుకోవడం కోసం, ఇంత అభిమానం మనకి అనుకుని, అప్పుడు జనక మహారాజు అంటే ఎందుకు యాజ్ఞవల్కుల వారికి ఇంత ప్రేమ అని అర్థమైంది. వాళ్ళకి అర్థమైందా అట్లా ఉండాలి శిష్యుడు అంటే. క్లాసుకు వచ్చి కూర్చున్నామంటే ఇంకా ఇల్లు, వాకిలి, బంధాలు, మనుషులు, మమకారాలు అన్నీ మర్చిపోవాలి ఆ గంట సేపు. అయితే సమయం పడుతుంది, ఇది మనకు రావడానికి వెంటనే రాదు, చాలా సమయం పడుతుంది. అందుకని వచ్చే కష్టాలన్నీ కూడా మనల్ని పరీక్ష చేయడానికే వస్తాయి. నిజంగా వేడల్లోకి ఎంత ఎక్కింది ఈ వేదాంతం అని టెస్ట్ చేస్తాయి అన్నమాట. కష్టాలన్నీ కూడా మన మంచికే అంటారు. నిజంగా అప్పుడే మనిషి రాటు తెలుతాడు, అంటే మెరుపు వస్తుందన్నమాట మనిషిలో, ఒక వివేకం, ఒక జ్ఞానం వస్తుంది మనిషిలో కష్టాలు వచ్చిన వాళ్ళకి. ఇదేమిటండి అట్లా చెప్తారు, కష్టాలు రమ్మంటారా అండి? నేను చెప్పలేదు, కుంతీదేవి అడిగింది కృష్ణుణ్ణి నేరుగా, నోరు తెరిచి, నాకెప్పుడు కష్టాలే ఇవన్నది. మనమే కష్టాలు వస్తే పరిగెత్తుకుపోతాం, పరిగెత్తి 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 కష్టాల నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడో ఏ స్వామీజీయో స్వామినో లేకపోతే గుడికో ఎక్కడో అక్కడికి పోయి ఆ కష్టం నుంచి బయటపడాలని కోరుకుంటాం. కుంతీదేవండి నాకెప్పుడు కష్టాలు ఇవ్వని అడిగింది, ఎవరన్నా అడుగుతారు అసలు? ఊహించండి, అసలు మన ఊహకు కూడా అడగలేము. కొంచెంసేపు కాసేపు అడుగులే పర్వాలేదు, కాసేపు కష్టాలు కావాలని అడుగను. అమ్మమ్మ అట్లా చెప్పకండి స్వామిని, అలా ఊహించని కూడా ఊహించలేము అని అంటాం మనం. అయితే కుంతీదేవి నోరు తెరిచి కృష్ణ పరమాత్మని అడిగింది, నాకు కష్టాలే ఇవి ఎప్పుడమ్మా. కృష్ణుడు అడిగాడు, ఎందుకమ్మా అట్లా అడుగుతున్నావంటే, కృష్ణ నాకు కష్టాలు లేకపోతే నిన్ను ఎట్లా గుర్తుంచుకుంటాను, నేను మర్చిపోతాను నిన్ను, అందుకని నాకు కష్టాలు ఉంటేనే నిన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను, నిన్ను తలుచుకోవడం కోసమైనా నాకు కష్టాలు ఇవ్వని అడిగింది. ఎంత భక్తులు చూసారా కుంతికి, అదండి భక్తి అంటే. కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుణ్ణి అనుమానించకూడదు, భగవంతుణ్ణి నిరాకరించకూడదు, భగవంతుణ్ణి ఇంకా ఎక్కువ భక్తితో ఆదరించాలి. అంతటి శక్తి మనకుంటే అది నిజమైన భక్తి. భగవంతుణ్ణి ప్రశ్నించకూడదు, కష్టాలు వచ్చినప్పుడు నాకెందుకు వచ్చినాయి ఈ కష్టాలు, నాకనే ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ నాకోసమే కూర్చున్నాయి ఈ కష్టాలని చెప్పి అడగకూడదు. అది కృష్ణ పరమాత్మ అదే అన్నాడు, నన్ను శరణు పొంది ఎవరైతే నన్ను భక్తితో చూసుకుంటారో వాళ్ళని నేను యోగక్షేమాలు చూసుకుంటాను అన్నాడు. ఏది జరిగినా మంచికే, నువ్వు ఏది చేసినా మంచికే జరుగుతుంది నాకని చెప్పి భగవంతుడి ఆర్డర్ని మనం కదల్చుకోవడం అది. అందుకని ఎంత విన్నప్పటికీ కూడా 16 అధ్యాయానికి వచ్చాం, ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు ఓవర్, 17, 18 అంతే 2 చాప్టర్లు భగవద్గీత అయిపోతున్నది, మనకి ఎంత లోపలికి వెళ్ళింది అనేది ముఖ్యం. అర్థమైందా? అందుకనే కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో బ్రహ్మ విద్యను పూర్తి చేసినప్పటికీ కూడా పురుషోత్తమ ప్రాప్తి అంటే దైవ ప్రాప్తి, ఆత్మప్రాప్తి, మోక్షప్రాప్తిని చెప్పినప్పటికీ కూడా ఎందుకు 16వ అధ్యాయం, 17వ అధ్యాయం అంటే ఆయనకి తెలుసు మనుష్యాణం సహస్రేషు, వేల కొలది జనాల్లో ఎవరికో ఈ యొక్క జ్ఞానం ఉత్తమ అధికారులు ఉంటారు, మ్యాక్సిమం మంద అధికారులే, అందరికీ ఇది తేలిక వంటబట్టదు. కారణం ఏంటంటే దైవీ సంపత్తి లేదు, అది వినాలి. అందుకని చిన్నప్పటి నుంచే దైవ గుణాలు పెంచుకుంటే కొంత వయసు వచ్చేటప్పటికి బాగా వృద్ధి అవుతాయి. మనం ఇప్పుడు మొదలుపెట్టేటప్పటికి అసలు దైవీ సంపత్తి అంటే ఏమిటనేది మొదలుపెట్టేటప్పటికి 40 ఏళ్ళు మనకు, అవి అర్థం చేసుకునేటప్పటికి 50 ఏళ్ళు, అది పాటించేటప్పటికి 60 ఏళ్ళు, అప్పటికి అయిపోతుంది దాదాపు, హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కండిషన్ అది. కనుక చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం, జ్ఞాన ప్రాప్తికి దైవ ప్రాప్తికి మనకు సహకరించేటటువంటి అధ్యాయం. 3 శ్లోకాల్లో 26 దైవీ గుణాలు చెప్తున్నారు. మొదటి శ్లోకం చూసాం క్రిందటి వారం, అభయం, భయం లేకుండా ఉండడం అభయం అన్నారు. అభయం సత్వ సంశుద్ధి, సత్వ సంశుద్ధి అంటే క్రిందటి వారం చెప్పాను మనోస్థైర్యం, సత్వ సంశుద్ధి అంటే మనశ్శుద్ధి, మనస్సు శుద్ధంగా ఉండాలి. అంటే వంచన చేసే గుణం ఉండకూడదు. అవతల వాళ్ళని బాధ పెట్టడం, తప్పులు చూడటం, అవతల వాళ్ళని నిందించడం, ఎవరిని కూడా అటువంటిది లేకుండా ఉంటే సత్వ సంశుద్ధి, ప్యూర్ మైండ్ అన్నమాట. చాలా కష్టం, ఇవన్నీ చెప్పడం ఈజీ, ఆచరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మనల్ని ఆచరించలేకపోతే ఈ తప్పు ఉన్నది అని గ్రహించాలి కనీసం. అదన్నా చేయాలి, నాది పొరపాటే, నాలో ఈ బలహీనత ఉన్నది అని మనం గ్రహించామంటే రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్. అది గ్రహించామంటే అది పోగొట్టుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. అసలు గ్రహించనే లేదనుకోండి మనిషి, అప్పుడు ఎప్పుడు బాగుపడతాడు? కనుక మనలో ఉన్న లోపాలు మనకు తెలుసు, కానీ మనం అవి ఒప్పుకోవాలి. బయట వాళ్ళకి చెప్పడం కోసం కాదు, మనకు మనం ఒప్పుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ మై వీక్నెస్, ఐ వాంట్ టు కమ్ అవుట్, నేను బయటపడాలనుకుంటున్నాను కానీ పడలేకపోతున్నాను అని మనం ఒక్కసారి అనుకున్నామంటే భగవంతుడే మనల్ని బయటపడేస్తాడు. అందుకని మనం ఒక వేలును అవతల వాళ్ళు చూపించేటప్పుడు మనకు మూడు వేలు మన వైపు చూపిస్తున్నాయి. వాళ్ళలో ఏది లేదు, ఈ గుణం లేదు, ఆ గుణం లేదు, ఇది లేదు, అది లేదు అనేటప్పటికీ నీలో ఎన్ని లేవో నీకు తెలుసా అని అడుగుతున్నాయి మూడు వేళ్ళు. పట్టించుకోం కదా, ఎప్పుడు అవతల వాడి మీద వేలు చూపించేటప్పుడు వాళ్ళ పరదోషం అనమాట. ఎప్పుడు అంటే ఏంటి, మనసు శుద్ధి లేదు అని అర్థం. అంతే కదండి, దైవీ సంపత్తి లేనట్లే కదా. ఈర్ష, అసూయ, కోపం, తాపం. కనుక మనం ఎంత శుద్ధతతో ఉన్నాం మనస్సు అని క్వశ్చన్ చేసుకోవాలి. అసలు శుద్ధి అంటే ఏదో తెలుసుకుంటే కదా శుద్ధంగా ఉండగలుగుతాం. కనుక సత్వ సంశుద్ధి, తర్వాత జ్ఞాన యోగ వ్యవస్థితి, అంటే ఏం చెప్పాను, శ్రవణ మనన నిధిధ్యాసనం. జ్ఞాన యోగ అంటే శ్రవణం, వ్యవస్థితి అంటే దాంట్లోనే పట్టుదలగా ఉండడం. క్లాసుకి వెళ్ళాలి, వినాలి అనేటటువంటి పట్టుదల ఉండాలి మనిషికి. ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి పట్టుదల ఉండాలి. టైం పడుతుంది దానికి, చాలా కాలం పడుతుంది, వెంటనే ఏది రాదు. ఒక తల్లి ప్రసవించాలంటే బిడ్డని 10 నెలలు పడుతుంది, బాధగా ఉంది, కష్టంగా ఉంది, మొయ్యలేనని చెప్పి అంటే బిడ్డ ఎదగదు లోపల, ఎంత బాధ భరిస్తున్నది తల్లి. కనుక 10 నెలలు ఆగాలి. అట్లాగే ఒకటి నేర్చుకోవాలన్నా, చెయ్యాలన్నా, అనుసరించాలన్నా టైం పడుతుంది. ఓర్చుకోవాలి మనిషి, ఓర్పు కావాలి మనిషికి. ఎలా వస్తుందంటే వ్యవస్థితి అన్నాడు. ఈ శ్రవణం చేయగా చేయగా పట్టుదలతో, కమిట్మెంట్ అంటారు. వ్యవస్థితి అంటే ఏంటి, అందులోనే కమిట్మెంట్గా ఉండాలి. మా పదాలు చెప్పేటప్పుడు, వినేటప్పుడు వాటిని మనసులోకి అట్లా ఎక్కించుకోవాలి లోపలికి శ్రద్ధతో. అది తర్వాత దానం అన్నాం, దానం కూడా చెయ్యాలి. నీకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో, ధనం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా సరే, వస్తుదానం, అన్ని దానాలు గొప్పవే, చెయ్యడం నేర్చుకో. అలా దాన గుణాన్ని పెంచుకో, ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం తగ్గించుకో, ఇవ్వడం నేర్చుకో అన్నారు. అలా చేయగా చేయగా నీలో ఒక దైవీ సంపత్తి ఏర్పడుతుంది. అందుకని పిసినారి ఇవ్వని వాడికి ఎవ్వడికి ఇవ్వడు చూడండి, ఎంగిలి చేత్తో కూడా చెయ్యిని రాల్చడు అన్నాడు, కాకిని విదిలించట. అట్లాంటి పిసినారితనం ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఎప్పుడు దానమే చేయరు, కొంతమంది దానం చేస్తుంటారు. కనుక దాన గుణం అనేది దైవీ సంపత్తి, దానం చేయకపోవడం అనేది ఆసురీ సంపత్తి. తృప్తి లేనివాడు దానం చెయ్యడు, తృప్తి ఉన్నవాడు దానం చేస్తాడు. 100 రూపాయలుంటే 10 రూపాయలు ఇవ్వు, దానం చెయ్యి. 1000 రూపాయలుంటే 100 రూపాయలు ఇవ్వు. అట్లా దానం చేయడం, కనీసం నువ్వు తినకుండా ఏం దానం చేయమని లేదుగా, ఎక్స్ట్రా ఉన్నదాన్ని దానం చేయన్నాడు. అది దానం అనేది దైవీ గుణం, అది పెంచుకుంటే నీకు దైవ ప్రాప్తి కలుగుతుంది. అందుకనే మన వాళ్ళు అడుగుతారు, దానం చేసేయండి, దానం ప్రతి ఒక్క పూజలో, యజ్ఞంలో, వ్రతాల్లో, నోముల్లో చేసేటప్పుడు దానం చేయండి, దానం చేయండి అంటారు. అకేషన్స్ అప్పుడు, పండగలప్పుడు, బర్త్డే అప్పుడు దానం చేయమంటారు. అప్పుడు చేసి మానుకుంటాం, ఇంకంతే. కొంతమంది అది కూడా చేయరు. దానం అనేది దైవీ గుణం. తర్వాత దమహ, ఇంద్రియాలని నిగ్రహించడం కూడా దైవీ సంపత్తే. చూసినదల్లా కొనకూడదు, చూసినదల్లా తినకూడదు, చూసినదల్లా కోరుకోకూడదు. ఒక నిగ్రహం ఉండాలి మనిషికి, ఏది అవసరం నాకు, ఏది అవసరం లేదు అనే నిగ్రహం ఉండాలి. లేకపోతే దైవీ సంపత్తు లేదు అని అర్థం. ఈ లెక్కను చూస్తే ఇప్పుడు ఎంతమందికి దైవీ సంపత్తు ఉందండి చూడండి. లోకంలో ఇప్పుడు చూసేదంతా ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం ఉంటే నువ్వు పనికిరావు, లేకుండా ఉంటే గొప్ప. ఇష్టమైన తిను, ఇష్టమైనట్లు మాట్లాడు, స్వేచ్ఛ అన్నమాట. వాక్ స్వేచ్ఛ ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాక్ నిగ్రహం లేదు మనిషికి. స్వేచ్ఛ ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు కదా. కొంతమంది మాట్లాడతారు ఎందుకంటే ఇది డెమోక్రసీ కదా, నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని అంటుంటారు. స్వేచ్ఛ ఉన్నది కదా, నాకు ఇష్టమైన వస్త్రం కట్టుకోకూడదా, నాకు స్వేచ్ఛ లేదా అంటాడు. నాకు ఇష్టమైనటువంటి స్మోకింగ్ చేయకూడదా, నాకు స్వేచ్ఛ లేదా అంటాడు. ఇదే స్వేచ్ఛ అంటే. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా తెలియదంటే ఇష్టమైన డ్రెస్ వేసుకుంటానంటే అది స్వేచ్ఛ అవుతుందా? ధూమపానం చేయకూడదు హానికరం అన్నప్పుడు అది తాగకుండా ఉండడం స్వేచ్ఛ కోల్పోవడం అవుతుందా? ఇష్టం ఉన్నట్టుగా స్మోక్ చేస్తే స్వేచ్ఛ అనుకుంటాడు మనిషి, ఫ్రీడమ్గా. అదేం ఫ్రీడమ్? నువ్వు ఫస్ట్ ఫ్రీడమ్ అనుకొని తాగుతావు స్మోకింగ్, తర్వాత నీకు తెలియకుండానే అది నిన్ను లాగుతుంది దానివైపు, నువ్వు బానిసవుతావు తర్వాత. అది స్వేచ్ఛ బానిసత్వమా? జనం సొసైటీలో తాగుడు, స్మోకింగ్ ఇవన్నీ కూడా మాకు స్వేచ్ఛ అండి, స్వేచ్ఛ ఉన్నది అంటాడు. స్వేచ్ఛ ఉన్నదని చెప్పి నువ్వు అలవాటు చేసుకుంటున్నావు. ఇప్పుడు రేపు వాటికి బానిస అయిపోయినప్పుడు ఆ నీ స్వేచ్ఛ పోయింది, ఎందుకంటే నేను తాగకూడదు అనుకునే స్థితిలో లేవు నువ్వు. ఒక వ్యక్తి స్మోకింగ్ చేయడం నా స్వేచ్ఛ, ఐ హ్యావ్ ఫ్రీడమ్ అన్నాడు, స్మోకింగ్ మొదలుపెట్టాడు. తాగుతూ తాగుతూ స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈరోజు స్మోక్ చెయ్యను అనే స్వేచ్ఛ ఉన్నదా లేదా నీకు? ఇక్కడ ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంట్లో ఉన్నాము, చెయ్యకూడదు ఈరోజు అనే స్వేచ్ఛ ఉన్నదా లేదా నీకు? ఫ్రీడమ్ ఉందా లేదా నాట్ టు అవాయిడ్ టేక్ స్మోకింగ్ అన్నారు, స్మోక్ చెయ్యకూడదు అనేటటువంటి స్వేచ్ఛ ఉన్నదా లేదా నీకు? కానీ పోగొట్టుకున్నావు అది, ఎందుకంటే స్మోకింగ్ లాగుతున్నది నీ అటువైపు. చూసారా, ఏ చెడు అలవాటైనా అంతే, ఏది తిన్నా స్వేచ్ఛ, ఎట్లా కట్టుకున్నా స్వేచ్ఛ అన్నారు. అసభ్యకరమైన దుస్తులు వేసుకుంటే స్వేచ్ఛ అనుకున్నావు కానీ బానిస అయిపోతున్నావు. ప్రతి అలవాటు అంతే, చెడు అలవాటు ఎప్పుడు కూడా దురలవాటు అంటారు. ఏదైనా అలవాటు అతిగా చేస్తే అది దురలవాటు అవుతుంది. అందుకని అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు మన వాళ్ళు. ఎందుకంటే ఇంద్రియాలు అటువంటివండి, మనిషిని అట్లా లాగేస్తాయి అవి, మనిషి పతనమైపోతాడు త్వరగా. అంత తేలిక కాదు ఇంద్రియాలని నిగ్రహించడం అంటే. అందుకని దైవ సహాయం ఉండాలి ఎప్పుడు. దైవ సహాయం లేకపోతే మనిషి తట్టుకోలేడు. దమహ అన్నారు. తర్వాత యజ్ఞ, పంచమహాయజ్ఞాలు చేయటం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం ఇవన్నీ కూడా చెయ్యడం. తర్వాత స్వాధ్యాయ అని చూసాం, అంటే శాస్త్రాన్ని పారాయణం చేయటం. జ్ఞానయోగ అంటే అర్థాన్ని తెలుసుకోవడం అని చెప్పాను క్రిందటి వారం. ఇక్కడ స్వాధ్యాయ అంటే ఏం చెప్పాను, పారాయణం చేయడం. డైలీ పారాయణం చేయాలి. అసలు మనిషికి దిగులు పడి బాధపడడానికి టైం లేదండి నిజంగా. చదివే వాళ్ళకి, సాధన చేసేవాళ్ళకి, భగవంతుని ఆరాధించే వాళ్ళకి దిగులు పడటానికి టైం ఎక్కడుంది? రోజు పారాయణం చేస్తామండి, భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, పూజ అనుష్ఠానం, తర్వాత మన పనులు ఉన్నాయి. దిగులు పట్టడానికి టైం ఎక్కడుంది చెప్పండి? ఇవి నిత్య కృత్యాలు, భగవంతుడు చేయవలసినవి ఇవన్నీ. బాధగా ఉంది చెప్పి ఆనందనకుండా ఉంటున్నామా? ఒకరోజు ఉంటావు, రెండు రోజులు ఉంటావు, మూడో రోజు తింటున్నావా లేదా? ఏవైనా సరే ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆహారం ఎంత అవసరమో, ఈ పంచమహాయజ్ఞాలు కూడా అంత అవసరం. దానికోసం ఈ స్వాధ్యాయం పారాయణం అనేది కూడా అవసరం. ఏదో కంఠపాఠం చేయడం కోసం కాదు, ఇవి పుణ్యాన్ని ఇస్తాయి మనకు. స్వాధ్యాయం అనేది పుణ్యాన్ని ఇస్తుంది. నువ్వు చేయలేకపోయినా వయసు వచ్చేసింది, పళ్ళన్నీ పోయినాయండి, ఇప్పుడు నేనేం చాంటింగ్ చేయలేనంటే కనీసం పెట్టుకొని విను. ఎవరైనా చాంట్ చేస్తూ ఉంటే నీకు అంతా నిష్ట వచ్చేసింది, జ్ఞానం వచ్చిందంటే ఏమీ అక్కర్లేదు అసలు. ఇవన్నీ లేనివాడి కదా మనం చెప్తున్నాం. అందుకని పారాయణం చాలా అవసరం. మొదట్లో పారాయణం అవసరం. శాస్త్రానికి నువ్వు అంకితం కానంత వరకు నీకు పారాయణం అవసరం. శాస్త్రానికి పూర్తిగా అంకితం అయిపోయిన వాళ్ళకి పారాయణం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో శాస్త్రమే ఉంటుంది, ఎప్పుడు గురువాక్యం ఉంటుంది, వాళ్ళకి పారాయణం అక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పేదంతా మధ్యమ అధికారులు ఒకటి కాదు, మంద అధికారులకు ఇది అర్థమైందా? మనం చదివేదంతా మంద అధికారుల కోసం. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ మనల్ని చూసుకుంటాం, అట్లాంటి స్థితిలో ఉంటాం మనం చూడండి. కనుక నేను ఏ స్థితిలో ఉన్నానా అని చెప్పేటటువంటి ఈ మూడు శ్లోకాలు అర్థమైందే అద్దం లాంటిది అన్నమాట. అందుకే భయం అందరికీ భగవద్గీత చదవడానికి, ఎందుకంటే మన వీక్నెస్లని బయట పెడుతున్నది కదా. అన్నీ కాకపోయినా కొన్ని ఉంటాయి, కొన్ని కాకపోయినా రెండు మూడు ఉంటే చాలదండి. పాలల్లో ఎన్ని విష బిందువులు వేయాలి చెడిపోవడానికి, విషం కావడానికి? అయ్యి పాలు తాగు తాగు, ఒక్క విషం బిందు మాత్రం వేసాను అన్నట్ట. మనిషి అవుట్ అవ్వడానికి ఎన్ని విష బిందువులు కావాలి? అందుకని చాలామంది చెప్పుకుంటారు గొప్పగా, నాకు అసలు ఏ అలవాటు లేదండి, ఒక్క తమలపాకు తప్ప, పాకు తమలపాకు కాదు పాకు ఒక్కటి తప్ప, అది చెప్పుకుంటాడు గొప్పగా. పైగా నాకే అలవాటు లేదండి, రోజుకు ఒక సిగరెట్ మాత్రం అంటాడు. నాకు ఏ అలవాటు లేదండి, కాఫీ లేక మాత్రమే ఉండలేనండి అన్నాడు. ఏదో ఒక ఎడిక్షన్ మనిషికి. కొంతమందికి సినిమా చూడకపోతే పిచ్చెక్కుతుంది, కొంతమందికి సీరియల్ చూడకపోతే పిచ్చెక్కుతుంది, కొంతమందికి పేపర్ చదవకపోతే పిచ్చెక్కుతుంది, కొంతమందికి స్మోక్ చేయకపోతే పిచ్చెక్కుతుంది. ఈ ఇది చేయకపోతే పిచ్చెక్కుతుంది అన్నాడు అనుకోండి ఎవడైనా సరే, అది ఎడిక్షన్ అని అర్థం. అందుకని రాంగ్, అశుభ వాసనలన్నింటినీ కూడా శుభవాసనలతో నెట్టేసాయి, శుభవాసనలన్నీ కూడా జ్ఞానంతో నెట్టేసాయి. నెట్టే అంటే పుష్ అవుట్. మనకు చెడు వాసనలన్నీ పోవడానికి, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు తలపులు ఇవన్నీ పోవడానికి మంచి తలపులను పెంచుకో, అవి పోతాయి. మంచి వచ్చిన తర్వాత వాటితో పాటు జ్ఞానానికి వచ్చేసాయి, శాస్త్రానికి. జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ మంచి వాసనలు కూడా అవసరం లేదు మనకి, ఎందుకంటే అవన్నీ మిథ్య, అనాత్మ, ఆ స్థితికి వెళ్ళాలి. లేకపోతే దాన్ని పట్టుకుని గుర్తుంటాం. అందుకనే కఠోపనిషత్తులో, తేజ మహాభారతంలో ఏం చెప్పారు, తేజధర్మం అధర్మంచ, పుణ్యపాపాలన్నిటికీ అతీతంగా వెళ్ళిపోవాలి మనిషి. పాపం చేయకుండా ఉండడానికి పుణ్యకార్యాలు చేయి, పుణ్యాన్ని కూడా దాటి వెళ్ళాలి. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్నారు కఠోపనిషత్తులు. ఆత్మ అనేది పుణ్య పాపాలకు అతీతమైనది, కనుక నువ్వు పాపాలను దాటి పుణ్యం చెయ్యి, పుణ్యంలో నుంచి కూడా దాటాలి. ఎందుకంటే పుణ్యం వస్తే మళ్ళీ అదొక బంధం, గోల్డెన్ చైన్. కనుక దైవీ సంపత్తు కూడా జ్ఞానం వచ్చే వరకు దాన్ని పెట్టుకోవాలి. జ్ఞానం వచ్చిన తర్వాత అవి భూషణాలు అయిపోతాయి, ఆర్నమెంట్స్, న్యాచురల్. అవి వచ్చే వరకు మనం డెలివరేట్గా పెంచుకోవాలి, కష్టపడాలి. చెట్టు ఎదిగేటప్పుడే కదా కలుపు మొక్కలని తీస్తాం. చెట్టు పెద్దది అయిపోయిన తర్వాత కలుపు మొక్కలు ఉంటే ఏమీ కాదు, అది దాన్ని ఏం చేయలేవు కూడా, అసలు దాని జోలికి రావు. అదేవిధంగా జ్ఞాని, ఆయన జోలికి అవన్నీ రావు, అసలు ఆసురీ సంపత్తి రానే రాదు. అంత స్పాంటేనియస్గా దైవీ సంపత్తిలోనే ఉంటాడు. ఉండబట్టే జ్ఞానం వస్తుంది, వాళ్ళకి లేతే పెట్టలొస్తుంది. తర్వాత ఆర్జవం, తపస్సు, ఆస్టెరిటీ, తపస్సు చేయడం. శరీరాన్ని కష్టపెట్టాలి, పని చేయించాలి, రోజు నియమాలు పాటించాలి. అలా పాటించడమే తపస్సు అంటారు. ఆ తపస్సు చేయడం వలన మనిషికి ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. దానివల్ల దైవీ సంపత్తి, తపస్సు వలన మనిషి దైవ ప్రాప్తిని పొందుతాడు. అందుకని లేజినెస్ ఉండకూడదు, కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడి సుఖపడచ్చు, సుఖపడి కష్టపడలేడు మనిషి ఇంతవరకు. తర్వాత ఆర్జవం, చివరిది. ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు. మనస్సు, ఆలోచన, మాట, పని ఒకే విధంగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండకూడదు. చేసేది ఒకటి, ఆలోచన ఒకటిగా ఉండకూడదు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన వచసి అన్యత్, కర్మణి అన్యత్, మనసి అన్యత్, దురాత్మన అన్నాడు. ఇవన్నీ తేలికని చెప్పం మనం, కష్టమే, అయినా కూడా వర్త్ టు ప్రాక్టీస్. చేయకపోతే ఏమవుతుందంటే తర్వాత నువ్వే దుఃఖపడతావు, చేస్తే ఏమవుతుందంటే తర్వాత నువ్వే సుఖపడతావు. కష్టపడి సుఖపడచ్చు అంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టం ఉంటుంది, కానీ ఇవి కృష్ణ పరమాత్మ చెప్పాడు కనుక నేను చేస్తాను కష్టం అయినప్పటికీ. ఎందుకు? తర్వాత నాకు సుఖం వస్తుంది, శాంతి కలుగుతుంది, ఆనందం, ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. ఏది వచ్చినా పోయినా నాకేం సంబంధం ఉండదు, అట్లా ఉండగలుగుతాం. ఇట్లాంటి కనుక అభ్యాసం చేస్తే, తర్వాత శ్లోకం, రెండవ శ్లోకం చదువుతాం.
అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హీరచాపలం.
ఆర్జవం వరకు తొమ్మిది అయినాయి. పదవ దైవీ సంపత్తు రెండవ శ్లోకం నుంచి మొదలవుతుంది. పదకొండు చెప్తారు ఇక్కడ. అహింస, అహింస అనేది అక్కడ కూడా చూసాం, పదమూడో అధ్యాయంలో కూడా అహింస అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. అష్టాంగ యోగంలో కూడా చూసాం అహింస అంటే ఏమిటి అని. హింస చెయ్యకుండా ఉండడం, ఇతరులను బాధించకుండా ఉండడం, ఏ ప్రాణిని కూడా బాధించకుండా ఉండడం. ప్రాణినాం పీడ వర్జనం అంటే ప్రాణులకి ఎటువంటి బాధ కలిగించకూడదు, మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఈవెన్ ఆలోచనల ద్వారా కూడా హింసించకూడదు. ఆలోచన ద్వారా కూడా అవతల వాళ్ళని ఏదన్నా వాడికి కష్టం వస్తే బాగా జరిగింది, బాగా వాడికి శాస్తి జరిగింది అన్నామంటే ఏమిటి, మానసికంగా వాడిని నువ్వు హింసిస్తున్నట్లే కదా. వాడికి కష్టమైతే నీకు ఆనందమా? నీకు హింస అనేది లాస్ట్ రిసార్ట్. సామ దాన భేద దండ, సన్యాసి అయిన వాడు అస్సలు హింసించకూడదు. అందుకనే సన్యాసులు అయిన వాళ్ళు చెట్లని ఆకులను గిల్లడం కానీ పూలు గిల్లడం కానీ చెయ్యరు. పూలు కూడా కొయ్యకూడదు సన్యాసి లెక్క ప్రకారం, అది కూడా హింస కిందికి వస్తుందన్నారు. అందుకని చాలా స్ట్రిక్ట్ అన్నమాట, ఎవరిని కూడా ఎప్పుడు కూడా దూషించకూడదు, అది హింస కిందికి వస్తుంది. ఎవరి గురించి తప్పు మాట్లాడకూడదు, అది హింస కిందికి వస్తుంది. ఎంత కష్టమో చూసారా, సన్యాసే కాదు ప్రతి మనిషి కూడా. గృహస్థుడికి గృహస్థాశ్రమంలో కొంచెం గృహస్థ కర్మలు చేసేటప్పుడు హింస ఏర్పడుతుంది. పంచశూన గృహస్థస్య పంచయజ్ఞేన వినశ్యతి అన్నారు. అంటే మనం చిమ్మేటప్పుడు, స్టవ్ వెలిగించేటప్పుడు కొన్ని జీవరాశులు చచ్చిపోతుంటాయి, అదంతా హింస కిందికే వస్తుంది. వాటి కోసం ఆ పాపం పోవాలంటే గృహస్థుడు ఏం చేయాలి, పంచమహాయజ్ఞాలు చేయాలి, అవి చేస్తే ఈ పాపం పోతుంది. అంత కరెక్ట్గా ఉంటారు. సామ దాన భేద దండ, ముందు సామం దానం భేదం ద్వారా ట్రై చేయి, హింసించక ఎవరిని. లాస్ట్ రిసార్ట్ అది కూడా క్షత్రియుడికి మాత్రమే చెప్పారు. హింస పర్మిటెడ్ ఓన్లీ ఫర్ క్షత్రియ, ధర్మరక్షణ కోసం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మనిషిని హింసించకూడదు. టెర్రరిస్టులు చేసేదంతా హింసే కదా, చంపేస్తారు అందరినీ వాళ్ళు. మనిషిని చూసాడంటే చంపేస్తారు వాళ్ళు, ఏ మతం వాడినైనా సరే వేరే మతాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు, అంత హింస చేస్తుంటారు. సైనికులందరినీ చంపుతున్నారు ఊరికి ఊరికినే, అంత హింస అనమాట. కనుక ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, మనం ఏదైతే ఇస్తామో ప్రపంచానికి అదే ప్రపంచం మనకిస్తుంది. What you give to the world, world gives it same thing back to you. మంచిని ఇస్తే నువ్వు మంచిని పొందుతావు, చెడు ఇస్తే చెడునే పొందుతావు. దుఃఖాన్ని ఇచ్చావనుకో ఇతరులకి, దుఃఖాన్నే పొందుతావు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా దుఃఖాన్ని కనుక మనం ఇస్తే మనము దుఃఖాన్ని పొందుతాం. అందుకని లేనా దేనా బ్యాంక్ తెలుసా, ఫస్ట్ లేనా, ముందు అందులో నువ్వు డిపాజిట్ చేసుకోవాలి, దేనా ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత లేనా తీసుకోవాలి. హోల్ వరల్డ్ ఈజ్ లైక్ ఏ బ్యాంక్, ప్రపంచం అంతా ఒక బ్యాంకుతో సమానం అండి. మనం మంచిగా మాట్లాడితే మంచిగానే జరుగుతుంది, చెడుగా అలా మాట్లాడితే చెడే వస్తుంది మనకి. అందుకని ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణాలు గురినే ఉంటూ ఉంటే మనకు మంచితనం వస్తుంది. వాళ్ళలో చెడు, వాళ్ళల్లో తప్పులు, వాళ్ళల్లో దోషాలు చూస్తూ ఉంటే అదే ఆలోచిస్తుంది మనస్సు, అదే ఆలోచిస్తుంది. ఒక పువ్వును పట్టుకుంటే ఆ వాసనే వస్తుంది చెయ్యి కూడా, ఆ పువ్వును వదిలిపెట్టిన తర్వాత కూడా. అదేవిధంగా మన మనస్సు కూడా ఆ దుష్టగుణాలున్న వ్యక్తుల గురించి ఆలోచిస్తే ఆ వాసనలని మనకు పట్టుకుంటాయి. ఎందుకంటే దైవ చింతన లేని వాళ్ళని, మనుషులను, ధనమే ప్రధానంగా ఉన్నవాళ్ళని, అందరినీ దూషించే వ్యక్తులని దగ్గర చేరనివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ అవన్నీ మనకు వచ్చేస్తాయి, మన ప్రయత్నం లేకుండానే వచ్చేస్తాయి, సాంగత్య బలం. అందుకని దుర్జన సాంగత్యం చెయ్యనేకూడదు. ఎవరు దుర్జనులంటే దైవచింత లేని, విషయ భోగాలు, ధనము ఇదే ప్రధానంగా ఉన్న వ్యక్తి, అవతల వాళ్ళని ఎవరైనా నిందిస్తున్న వ్యక్తితో మనం ఎక్కువసేపు మాట్లాడకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళని మన వాళ్ళు మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి శత్రువులు, ప్రతిబంధకం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. హింస లేకపోతే వరుసలోకి వచ్చేస్తుంది మనిషికి, ఇది సహజంగా ఉంటుంది మనిషిలోనే. దాని నుంచి బయటపడటం అదొక ఆనందం మనిషి మనస్సుకి. అవతల వాడిని ఏదైనా తిట్టేటప్పుడు ఆహా బాగా తిట్టాను కదా అంటాడు, రేపు నీకు వస్తుంది అది, చివరికి ఎక్కడికి పోదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి మనం, ఏం చెప్పాను, వరల్డ్ బ్యాంక్ లాంటిది, నువ్వు ఏమిస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది. అందుకని భగవంతుడా ఇప్పటి వరకు ఏదైనా చేసి ఉంటే నన్ను నేను క్షమించు, ఇంక నుంచి చేయకుండా ఉంటా అని చెప్పలేసుకోవాలన్నమాట. అందుకని ఎక్కడికి పోదు, మనం చేసిన పనులు ఎక్కడికి పోవు, మనల్ని వెంటాడి మన దగ్గరికే వస్తాయి. ఎప్పుడు చేసామో తెలియదు మనకు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది, ఈ సంగతి తెలుసు కదా మనకు. కనుక ఇదన్నీ వినాలంటేనే భయం జనానికి, చాలామందికి అమ్మో క్లాసుకు వద్దండి నెక్స్ట్ అంటారు. ఎప్పుడు వింటావు, ఎప్పుడు ధైర్యంతో విని బయటపడతావు వీటన్నిటి నుంచి. అందుకని ధైర్యం కావాలి, శాస్త్రం వినడానికే ధైర్యం కావాలి మనిషికి. ఆహా ఇంతటి గొప్ప శాస్త్రాన్ని వింటున్నానని సంతోషించాల్సింది పోయి బక్కు బక్కుని ఉండకూడదు లోపల. ఆహా ఇటువంటి లోపాలన్నీ నాలో ఉన్నవన్నీ బయటికి కక్కిస్తున్నది శాస్త్రం అని చెప్పి ఆనందంగా విని నేర్చుకొని త్వర త్వరగా పరిగెత్తాలి ఆధ్యాత్మిక మార్గంలో. అట్లా ఉండాలి మనిషి, అది తీవ్ర మోక్షత్వం అంటే. అర్థమైందా, కష్టంగానే ఉంటుంది అన్నీ, కానీ ఏం చేయాలట, అహింస, హింసించవాకి ఎవ్వరిని, మనసా వాచ కర్మణ. ఏదన్నా చేసి ఉంటే హింసించి ఉంటే ప్రాయశ్చిత్తం చెయ్యి, 108 సార్లు జపం చెయ్యి రోజు, శ్రీరామ 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 అని రాయి, ప్రాయశ్చిత్తం చెయ్యి. చేస్తే భగవంతుడు క్షమిస్తాడు చేసిన తప్పుకి, దానివల్ల ఫలం మన దగ్గరికి రాకూడదు. లేకపోతే మనసులోనే జపించు నామాన్ని, అట్లా చెయ్యాలి. తర్వాత సత్యం, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం, తెలుసు కదా మనకు. ప్రియం కానటువంటి దాన్ని సత్యం అయినప్పటికీ కూడా అవతలకి చెప్పకూడదు, అవతల వాళ్ళని బాధించేటటువంటి సత్యాన్ని చెప్పకూడదు. అందుకని సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, దీన్ని యథాభూతార్థ వచనం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఎప్పుడు అది వాళ్ళకి బాధించకుండా ఉంటేనే చెప్పు, చూసింది చూసినట్లుగా చెప్పు, కానీ చూసింది తెలుసుకున్న దాన్ని వేరే మార్చి చెప్పొద్దు. నీ సొంత సాహిత్యంతో చెప్పవాకు, చూసింది చూసినట్లుగా చెప్పు చెప్పదలుచుకుంటే, విన్నది విన్నట్లుగా చెప్పు చెప్పదలుచుకుంటే, అది వాళ్ళకి బాధ కలిగించదంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. అర్థమైందా, అది సత్యం అంటే. అక్కడ అన్నీ సత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటే అబద్ధాలు వస్తాయి, అందుకే తక్కువగా మాట్లాడు. అనృత వర్జనం ఏవ సత్యం అన్నారు, అనృతాన్ని చెప్పకుండా ఉండడమే సత్యం. సత్యమునే పలుకుము అంటే ఏమిటి, అక్కడ నువ్వు చాలా నల్లగా ఉన్నావు అంటావా, అది సత్యం అయినప్పటికీ అలా అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. నువ్వేంటి చాలా పొట్టిగా ఉన్నావు అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. పొట్టి అయినా కూడా పొట్టి వాళ్ళని పొట్టి అనకూడదు, వాళ్ళ కోపం వస్తుంది. అందుకని కొన్ని సత్యాలు అయినప్పటికీ కూడా చెప్పకూడదు, అప్రియమైనటువంటివి. అక్కడ సత్యమునే పలుకు అని అంటే అబద్ధం చెప్పవాకు అని అర్థం. ఒకవేళ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవు. ఇక్కడ ఉన్నామంటే కక్కుతాను చాలా సత్యం, అందరూ అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటా అంటే అక్కడి నుంచి వెళ్ళిపో, చాలా కష్టం. సత్యమేవ జయతే నానృతం అని ముండకోపనిషత్తులో చెప్పబడింది కదా. అందుకని కొంచెం కొంచెం కొంచెంగా పాటించడం నేర్చుకొని వాటిలోని జీవించాలి మనిషి. అంటే మోక్షం అంటే ఏంటి, సామాన్యం కాదు అది. ఈ గుణాలు ఉన్నాయనుకోండి, టక్కున వచ్చేస్తుంది మోక్షం, నాకు వద్దన్నా వస్తుంది అది. ఇప్పుడు మనం రమ్మన్నా రావటం లేదంటే ఈ కారణం ఏమిటో అర్థమైందా, ఎక్కడో ఒక లోపం ఏదో విధంగా. తర్వాత సత్యం అయిపోయింది. అక్రోధ అన్నారు. అక్రోధ అంటే వచ్చిన కోపాన్ని ఉపశమింపజేసుకోవడం. ప్రాప్తస్య ఉపశమనం, ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం. కోపం వచ్చేసింది, కోపం వచ్చింది కదా అని చెప్పి అరవకు పెద్ద పెద్దగా ఉపశమనం చేసు. కోపం వచ్చేసింది బయటికి, రాబోతున్నది లోపల వచ్చేసింది నాకు తెలుసు, కానీ దాన్ని శాంతపరచు. నిప్పు ఉన్నది, భగభగ మండుతోంది, ఏం చేస్తావు, నీళ్లు చల్లాలి అంతే. పాలు పొంగుతున్నాయి, ఏం చేయాలి, నీళ్లు చల్లుతాం. అట్లాగే కోపం మీద కాస్త నీళ్లు చల్లు, ఉపశమనం. ఏం చదవాలి అప్పుడు, అది ఏ శ్లోకం చదవాలి, తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష, చాలు అవన్నీ. తర్వాత మిగతావి, తన కోపమే తన శత్రువు, వద్దు నాకు ఈ కోపం నాకు శత్రువు లాంటిది కనుక శాంతమే నన్ను రక్షిస్తుంది అని అప్పుడు 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 గుర్తు రావాలి. మిగతా టైంలో అంతా గుర్తొచ్చి సరిగ్గా కోపం వచ్చినప్పుడు మాత్రం మర్చిపోయినాం అనుకోండి, ఇంకంతే సంగతులు. అప్పుడు రావాలి కోపం. ఈగో ఎక్కువ ఉంటే గర్వం ఉన్న వాళ్ళకి కోపం తొందరగా వస్తుంది, ఇండివిజువాలిటీ. కోపం రావడంలో మనిషి ఏమి ప్రయత్నం చేయడు, తనకు తెలియకుండానే వచ్చేస్తుంది. వచ్చిన కోపాన్ని ఉపశమింపజేయడం అక్రోధ అన్నారు. తర్వాత త్యాగ, త్యాగ అంటే సన్యాస. పూర్వం దానం అని చెప్పారు, అక్కడ ఇవ్వడమే, త్యాగ అన్నా కూడా ఇవ్వడమే. కనుక అక్కడ ఏంటి, దానం అంటే ధనము ఇట్లాంటివి ఇవ్వడం, ఇక్కడ త్యాగ అంటే, అక్కడ దానం అని చెప్పడం వలన ఇక్కడ సన్యాస అని చెప్పాలి. రినన్సియేషన్, కర్మఫల త్యాగ, కర్మఫలాన్ని వదిలిపెట్టడమే నిజమైన త్యాగం. అక్కడ దానం అంటే ధనాన్ని ఇవ్వడం, విద్యనివ్వడం, వస్త్రాలు ఇవ్వడం దానం. ఇక్కడ త్యాగం అంటే కర్మఫలం, నేను చేసినటువంటి ఏ ఫలాన్నైనా సరే ఆ పుణ్యాన్ని దానం చేసేయాలి, వదిలిపెట్టాలి. నాకు వద్దు ఈ పుణ్యఫలం కూడా వద్దు, కర్మఫలం కూడా వద్దు, నేను చేసిన పూజా ఫలంతా ఏమైపోయిందన్నారు. ఎందుకు పూజా ఫలం, అది ఉన్నది ఏంటో మళ్ళీ బంధ జన్మ అన్నారు. అయ్యో పుణ్యం కూడా వదిలిపెట్టమంటారు ఏమిటండి స్వామి, నేను చెప్పలే శాస్త్రం చెప్తున్నది. త్యాగే నైకే అమృతత్వమానశు, త్యాగం వలననే మోక్షం వస్తుంది అన్నారు. మనం రెడీగా ఉన్నామా మన కర్మఫలాన్ని వదిలిపెట్టడానికి, అమ్మో నేను ఎంత చేశాను మా పిల్లలకి, కనుక నాకు వాళ్ళు తిరిగి జాగ్రత్తగా చూసుకోవాలి నన్ను అంటామా లేదా, అంటే కర్మఫలాన్ని ఆశిస్తున్నామా లేదా. పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం, చేశాం. కర్మఫలం ఏమిటి, పిల్లలను మనల్ని చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కర్మఫలాన్ని ఆశిస్తున్నావా లేదా, అట్లా ఉంటే మోక్షం రాదు. నా కర్తవ్యం చేశానే కానీ కర్మఫలాన్ని ఆశించి చేయలేదు, వచ్చినా కూడా నేను కావాలని కోరుకోను, దాని మీద నాకు ఆశ లేదు, దృష్టి లేదు, అది త్యాగం అంటే, అది సన్యాసం అంటే. పేరు కూడా, పేరు గొప్పతనం కీర్తి కూడా కోరుకోకూడదు, అలా ఉంటే నిజమైన త్యాగ. కష్టమా కాదా చూడండి, ఎంత కష్టం. ఇప్పుడు ఈ గుణం ఉంటే ఏమొస్తుంది? దైవప్రాప్తి, మోక్షప్రాప్తి, జ్ఞానప్రాప్తి. ఎందుకు రావడం లేదు? అర్థమైందా? ఇప్పుడు ఈ త్యాగ గుణం లేకపోవడం వలన ఎందుకు లేదు? తెలియలేదు. కర్మఫలాలని వదిలిపెట్టాలని తెలియలేదు. ఎందుకంటే ఆశ వాటి మీద, కర్మఫలం మీద ఆశ మనకి. నేను చేసిందన్నీ అందరు గ్రహించాలి, అందరూ ఫలాన్ని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నేను చేశాను కనుక భర్త నేను చేసిన సేవలన్నిటిని గ్రహించి ఆయన నాకు సహాయం చేయాలి, పిల్లలు చేయాలి, భార్యని చేయాలని భర్త, భర్త చేయాలని భార్య. ఇలా ఎదురు చూసుకుంటూ ఉంటారు. ఇదే పనండి మనుషులకి. నువ్వు నాకేం ఇచ్చావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అంటుంటారు కదా. మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు. మనిషి ఆశ అనేటువంటిది సహజం. దాంట్లో నుంచి బయటపడకపోతే మనిషికి దుఃఖమే తప్ప సంతోషం ఉండదు. కనుక త్యాగ. తర్వాత శాంతి. శాంతి అంటే సమత్వం. ఈ అక్రోధంలో కూడా ఒక మూడు మెట్లు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ఈ క్రోధం వచ్చినప్పుడు దాన్ని ఉపశమనం చేయాలంటే ఏం చేయాలి అంటే సమత్వాన్ని పెంచుకోవాలి, ఈక్వానిమస్ మైండ్. సమంగా ఉండాలి. ఆ క్రోధం వచ్చినప్పుడు బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకోవాలి కాసేపు. రెండవది ఏంటంటే సూక్ష్మత్వం ఉండాలి, మనసు సూక్ష్మంగా ఉండాలి. అవతల వాళ్ళకి నా కోపం వల్ల ఏదన్నా బాధ కలుగుతుందేమో, కష్టం వస్తుందేమో అని కొంచెం సూక్ష్మంగా ఆలోచించడం నేర్చుకుంటే ఆ క్రోధాన్ని ఉపశమనం చేసుకోవచ్చు. కోపం వల్ల ఎప్పుడూ కూడా నష్టమే కానీ లాభం ఉండదు. కోపం అనేది అసురగుణం, వస్తున్నది మనిషికి, కానీ దాన్ని ఉపశమనం చేసుకోవాలి, సూక్ష్మత్వం కావాలి. ఇలా నేను వ్యక్తం చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అనే సూక్ష్మత ఉండాలి, సటిల్టీ అది. తర్వాత సావధానత్వం. సావధానంగా ఉండాలి అంటే తను తాను ఇప్పుడు కోపం వచ్చింది నాకు, దీన్ని నేను ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తం చేయకూడదు, నిగ్రహంగా ఉండడం, సావధానంగా అటెంటివ్గా ఉండాలి, వచ్చిన కోపాన్ని సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. అంతేగాని కోపిష్టిగా ఉండకూడదు. ఉత్తమ క్షణకోపస్యాత్, మధ్యమే క్షణి ఘటికాద్వయం, అధమే రాత్రి దినం, ఒక దినం, అండ్ పాపిష్టే మరణాంతక అన్నారు. కోపం అనేది కొంతమందికి, ఉత్తముల వాళ్ళకి కోపం ఒక క్షణం ఉంటుందట, పోతుంది తర్వాత, వెంటనే మర్చిపోతారు కోపం, మామూలుగా అయిపోతారు. ఉత్తమ క్షణకోపశ్యాస్, మధ్యమే ఘటికాద్వయం. మీడియోకర్ పీపుల్కేమో గంటన్నర సేపు ఉంటుందిట, గంటన్నర రెండు గంటలు ఉంటుంది ఘటికాద్వయం. అధమే అహోరాత్రం, రాత్రి పగలు ఒక రోజంతా ఉంటుంది, 24 గంటలు ఉంటుంది అధములకి. పాపిష్టులకి ఏమిటంటే మరణాంతక, జీవితాంతం ఉంటుంది, మరణించే వరకు ఉంటుందిట వాళ్ళ కోపం. ఇంకా జీవితంలో నేను క్షమించనుగా, నా గడప తక్కువకు, మా ఇంట్లోకి రావాకు, ఇంకంతే రా, లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. వాళ్ళు పాపిష్టులండి, అట్లా ఉండేవాళ్ళు. కోపం వచ్చినా కూడా వెంటనే మనిషిని క్షమించడం నేర్చుకోవాలి, క్షమాగుణం ఉండాలి. చాలా కష్టం, వెరీ వెరీ డిఫికల్ట్. కోపం వచ్చిందంటే ఇంకంతే, వాళ్ళు ఇంకా మారని కూడా మారరు, ఎవరు చెప్పినా సరే. ముక్కు మీదే ఉంటుంది కోపం ఉంటారు. ఎట్లా ఉంటుంది ముక్కు మీద అంటే, ఇక్కడ కూర్చుంటుందమ్మ కోపం వచ్చి ముక్కు మీద, ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఎవరికి నష్టం? నీకే నష్టం, ఎవరికి నష్టంగా. రాక్షసులందరూ, అసురులందరూ కోపిష్టులండి. కనుక మన కోపము మనకు శత్రువు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. కనుక శాంతి అనేది కోపం లేకుండా ఉండడమే శాంతి. అంతఃకరణస్య శాంతి, శాంతిగా ఉండాలి మనస్సు, శమం అని అర్థం. శాంతి అంటే మనస్సుని ఎటువంటి చెడు ఆలోచనలకి వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటేనే కదా వెళుతుంది, తొక్కగలేదనుకోండి వెళ్ళదు. మనం కూడా ఆలోచనల్ని ఇంకా నరిష్ చేయకూడదు, వాటితోనే వెళ్ళకూడదు, అక్కడికక్కడే వాటిని కట్ చేసేయాలన్నమాట. శాంతి అంటే మనో నిగ్రహం అని అర్థం. అంతఃకరణస్య మనో నిగ్రహం అంటే కామ్నెస్, ప్రశాంతంగా ఉండడం. తర్వాత అపైశునం అంటే అవతల వాళ్ళ గురించి దూషించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం అవతల వాళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే. నోరు తెరిస్తే అందరి గురించి చెడుగానే మాట్లాడతాడు, ఒక్క మాట కూడా అవతల వాళ్ళ గురించి మంచి మాట్లాడాడు మనిషి, పైశునం అంటారు అది. అలా లేకుండా ఉండడం ఆ పైశునం, దైవీ గుణం అది. ఎవరి గురించి ఒక్క మూడో వ్యక్తి గురించి మాట్లాడు, ఇద్దరు మాట్లాడుతున్నారంటే నీ సంగతి నాకు చెప్పు, నా సంగతి నీకు చెప్తా, మూడో వ్యక్తి సంగతి ఎందుకు? మనకు అదిదా జ్యూస్గా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. ఏమైంది ఏమైంది చెప్పు చెప్పు అని మళ్ళీ మరీ అడుగుతాం, దాన్ని పైశునం అంటారు. అవతల వాళ్ళ గురించి మాట్లాడి ఏదో ఒక వాళ్ళలో మంచి గుణాలున్నా కూడా దాన్ని బయటికి చెప్పకుండా ఎక్కడ ఏదైనా వీక్నెస్ ఉంటే అది మాత్రం పట్టి 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 చెప్తాం. అలా చెప్పామనుకోండి దాన్ని ఏమంటారు? పైశునం అంటారు. అవి లేకుండా ఉంటే ఆ పైశునం, దైవీ గుణం. కష్టమా కాదా? కష్టం అనుకుంటే కష్టం, కష్టం కాదనుకుంటే కష్టం కాదు. అలా ప్రాక్టీస్ చేయడం ఈజీ. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నా గురించి ఎవరన్నా ఇష్టం చుట్టగా మాట్లాడితే నేను ఇష్టపడతాను పడను కదా, అప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? అది తెలుసు స్వామిని గారు, అది మాకు తెలుసు, కానీ నోరు ఊరుకోదే, నోరు ఊరుకోదు, దానికి ఎంత తొందర తెలుసా? లోపల ప్రెషర్, అది చెప్పేశామంటే కక్కేశామంటే అవతల వాళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పామంటే అదొక ఆనందం, లోపల ఆనందమే, కానీ నువ్వు ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నావు అంటుంది శాస్త్రం. తర్వాత దయాభూతేషు, భూతేషు దయా, అన్ని జీవరాశుల యందు దయ కలిగి ఉండడం, కృప, కృప ఉండాలి, అన్నిటి మీద జాలి పడడం ఉండాలి, జాలి గుణం ఉండాలి, అయ్యో పాపం అయ్యో పాపం అనే గుణం ఉండాలి మనిషికి. ఆ కృపా గుణం లేకపోతే ఇంకా నీకు ఆ రాయికి రప్పకి ఏమిటి తేడా? కనుక అవతల వాళ్ళ స్టాండ్ ఆన్ దేర్ అదర్స్, ఎక్కడి నుంచి వచ్చింది? అది పాకితే పడి. భూతేషు దయా, కృప, దుఃఖితేషు అంటే దుఃఖపడేవాడిని చూసి కృప ఉండాలి, దయ కలగాలి మనిషికి. అంటే ఏ జీవరాశుల మీదైనా సరే, మనుషుల మీదనే కాదు జీవరాశుల మీద కూడా దయ కలిగి ఉండాలి. తర్వాత అలోలుప్త్వం, ఎటువంటి దానికి టెంప్ట్ అవ్వకూడదు. లోలుప్తం అంటే ఇంద్రియ విషయాల వెనక పరిగెత్తకూడదు, వెంటనే చూడంగానే కొనేసేయడం, చూడంగానే తినాలనిపించడం, ఏదైనా సరే అది కావాలని కోరుకోవడం, దాని లోలుప్తం అంటారు. ఇంద్రియాణం విషయ సన్నిధౌ అవిక్రియా దమః, ఇది ఒక దమ లాంటిది, ఇంద్రియ నిగ్రహం అంటారు దీన్ని కూడా. అలోలుప్తం అంటే ఇంద్రియాలు ఆ విషయాలు మన ముందు ఉన్నప్పటికీ కూడా వాటి మీద మోహం ఉండకూడదు మనకు. అవి గ్రేప్స్ ఆర్ సవర్ అంటారు, అందని ద్రాక్ష పళ్ళు పొల్లన అట్లా కాదు, అందినా సరే అవి పొల్లని మనకు. ఆ విషయాలు భోగాలు, ఇంద్రియ భోగాలు అవన్నీ మొదట సుఖాన్ని ఇచ్చినట్లు ఇస్తాయి, తర్వాత మనల్ని దుఃఖంలో పడేస్తాయి, కనుక వాటిని వదిలిపెట్టడం. తర్వాత మిగతా వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.